Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం సెప్టెంబర్ 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమంలో మనం శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రచించిన కథలను విందాము. అంతకన్నా ముందుగా వారి కథలను గురించి కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను విని ముందుగా ఆ తర్వాత కథల్లోకి వెళ్ళిపోదాం. కథలన్నీ చక్కగా ఉన్నాయి, శైలి చదివిస్తుంది, ఎక్కువ కథల్లో కొసమెరుపు ఉంది అంటున్నారు పాలెపు బుచ్చిరాజు గారు. మానవ జీవితాల్లోని మంచి చెడులను, వారి వారి మనస్తత్వాలను, జీవిత లోతులను అర్థం చేసుకొని సున్నితంగా స్పృశించడం, అదీను అందరికీ అర్థమయ్యేలా చక్కటి సరళ భాషలో ఆహ్లాదకరం అంటున్నారు డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. మంచి కథలు, మంచిని పంచే కథలు, ఈ వయసులో నన్ను అలరించిన కథలు అంటున్నారు యాది సదాశివ గారు. ఇక వసుంధర రచన మాసపత్రికల వారు ఈ విధంగా వారి రచనలను పొగుడుతున్నారు. ఆచరణీయ సందేశాలను ఇముడ్చుకున్న మంచి కథలు, చిన్నవి, చదవదగ్గవి, సరళమైన భాషలో హాస్యం, వ్యంగ్యం, జీవన సందిగ్ధాలు, మధుర ఘట్టాలు, సామాజిక స్పృహ వగైరాలు సమపాళ్లలో కలిపి యాత్రాస్థలాల వద్ద మార్గదర్శిల జీవన యాత్రా విశేషాలకు అర్థవంతమైన భాష్యం చెప్పే రచయిత ఎంఎస్వి గారిని వసుంధర రచన మాసపత్రికల వారు అభినందిస్తున్నారు. మరి ముందుగా మనం వినబోతున్న కథ పేరు తృప్తి. స్వయం కృషితో సాధించిన విజయం ఇచ్చినంత తృప్తి అక్రమ పద్ధతులలో సాధించిన విజయంలో లభించదు. అయితే ఇవాళ రేపు ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కానీ మన కథలోని హీరో విలువలకి కట్టుబడి ఉండేవాడు, అందువలనే వచ్చింది చిక్కు. హీరోది చిత్రమైన పేరు, కథకి అటువంటి పేరు అవసరమైంది. మరి ఎందుకో మీరు గమనించండి కథ విని. మరి కథలోకి వెళ్ళిపోదామా? తృప్తి. మీద ఫ్యాన్లు తిరుగుతున్న ఒకటే ఉక్కపోత, బయట వర్షం పడుతుండడం వల్ల కిటికీ అద్దాలన్నీ మూసివేసి ఉన్నాయి. సమయానికి చేరగలడో లేదోననే ఆందోళన ఒకవైపు, ఇంటర్వ్యూలో ఏమేం ప్రశ్నలు వేస్తారోననే కంగారు మరోవైపు, మండూకవర్ధనరావు గుండె దడను పెంచేస్తున్నాయి. ట్రాక్ రిపేర్లో ఉన్నట్టుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినా నత్తనడక నడుస్తోంది. ఛీ, దిక్కుమాలిన ట్రైన్ ప్రతి స్టేషన్లో ఆగుతోంది ఏమిటి? తను అసలు నిన్న సాయంత్రమే బయలుదేరవలసింది. రాత్రంతా విశ్రాంతి తీసుకుని ఉదయం ఫ్రెష్గా తయారై ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు. తనలో తనే విసుక్కుంటున్నాడు మండూకవర్ధనరావు. బండి లేట్ అవడం, చిత్తచీతలాడుతూ వర్షం, జరగబోయేదానికి అపశకునాలా? మనసేదో కీడు శంకిస్తోంది. తను బాగానే ప్రిపేర్ అయ్యాడు. ఇంకా తనకి సమాధానాలు తెలియని అడ్డమైన ప్రశ్నలేవో వేసి తనను ఫెయిల్ చేసేస్తారా? కెరీర్లో ఇంతవరకు ఓటమి ఎరుగని తనకి ఈసారి ప్రమోషన్ హుళక్కేనా? తనకి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చి తీరుతుంది అని ఆశిస్తున్న మిత్రబృందానికి ముఖం ఎలా చూపించగలడు? ఇంటర్వ్యూలో నెగ్గుకు రాకపోతే అత్త కొట్టినందుకు కాకపోయినా తోటికోడలు నవ్వినందుకు కలిగిన బాధలా ఉండదు? అంతులేని ఆలోచనలతో సతమతమవుతున్నాడు. ముఖ్యమైన టాపిక్స్ మరోసారి చూసుకుందామని నోట్బుక్ తెరిచాడు. అబ్బే, అక్షరాల పంక్తులని కళ్ళు చదువుతున్నాయి కానీ పంక్తులలోని పదార్థమేది బుర్రకెక్కడం లేదు. పుస్తకం మూసేసి వాచి చూసుకున్నాడు. మరో గంటలో ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల ముందు ఉండాలి, చేరగలడో లేడో. బయట వర్షం ఉధృతమవుతోంది. తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. పొద్దున్నే వచ్చిన వర్షం, పొద్దు గూకిన తర్వాత వచ్చిన చుట్టం ఒక పట్టాన వదలరట. టీసీ వచ్చాడు. జనరల్ టికెట్తో స్లీపర్ కోచ్ ఎక్కారు, పెనాల్టీ కట్టాలి అన్నాడు. అలాగా, ఎంత కట్టాలో చెప్పండి అన్నాడు మండూకువర్తన్రావు. కొంతసేపు ఏవో లెక్కలు కట్టి, రాయాలంటే 150 అవుతుంది అన్నాడు టీసీ. రాయాలంటే అనే మాటని వత్తి పలుకుతూ. రాయక్కర్లేకపోతే అన్నాడు మండూకువర్తన్రావు కుతూహలంగా. 50 ఇచ్చేయండి. పర్వాలేదు, రాసివ్వండి అని 150 రూపాయలు ఇచ్చాడు టీసీని ఒకసారి నిరసనగా చూసి. అతని వైపు ఒకసారి ఏవగింపుగా చూసి రిసీట్ కట్ చేసి ఇచ్చాడు టీసీ. వైజాగ్ చేరడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? రిసీట్ అందుకుంటూ అడిగాడు మండూకువర్తన్రావు. మరో అరగంట అన్నాడు టీసీ. టీసీ మాటలతో అతనిలోని ఆరాటం కాస్త తగ్గింది. అరగంటలో చేరుతుందన్న ట్రైన్ అదనంగా మరో అరగంట తీసుకొని విశాఖ చేరింది. ఆదరా బాదరాగా ఆటో చేయించుకొని ఆఫీసు చేరుకునేసరికి 1.5 గంట ఆలస్యం అయింది. హైదరాబాద్ నుండి వచ్చే ఫ్లైట్ లేట్ అవడం వల్ల ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ రావడం ఆలస్యం అయిందట. అందువలన ఇంటర్వ్యూలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. లిస్టులో అతని పేరు 12వది. ఇంకా 2వ క్యాండిడేట్ ఇంటర్వ్యూ జరుగుతోంది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు మండూకువర్తన్రావు. ఆ రోజు ఇంటర్వ్యూ ఉన్నవాళ్ళంతా జట్లు జట్లుగా కూర్చొని తాము ప్రిపేర్ అయిన టాపిక్స్ మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటున్నారు. అందరి ముఖాల్లోనూ టెన్షన్. ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని బయటకు రాగానే ఆ క్యాండిడేట్ చుట్టూ చేరి లోపల ఏమేం ప్రశ్నలు అడిగారో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలిసిన వారు సరదా పడిపోతున్నారు. తెలియని వాళ్ళు పుస్తకాలు తెరిచి ఆ టాపిక్స్ చూసుకుంటున్నారు. మండూకువర్తన్రావు ఇవన్నీ గమనిస్తూ డోర్కి ఎదురుగా కూర్చున్నాడు, వీలైనంత నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ. అతనికి పిలుపు రాగానే లేచి నిలబడ్డాడు. అంతవరకు అడిగిన ప్రశ్నలు తనకి తెలిసినవే కనుక తను ధైర్యంగా ఇంటర్వ్యూ ఎదుర్కోవచ్చు అనుకున్నాడు హాలులోకి వెళుతూ. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ముగ్గురిని చిరునవ్వుతో గ్రీట్ చేసి వాళ్ళు కూర్చోమనగానే వాళ్ళకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. నీ పేరు? ఒకతను అడిగాడు. కేఎంవి రావండి, అంటే కే మండూకువర్తన్రావు. మండూకువర్తన్రావు విచిత్రమైన పేరు అన్నాడు మరో సభ్యుడు చిన్నగా నవ్వి. ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ ఓసారి తలెత్తి చూసి, ఈ పేరు ఈ మధ్యనే ఎక్కడో విన్నాను. గుర్తొచ్చింది, హైదరాబాదులో ఉన్న కుంచితపాదం గారు నీకు బంధువు కదూ, అదే ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు అన్నాడు. అవునండి, వారి అమ్మాయి నా భార్య అన్నాడు మండూకువర్తన్రావు. అతని బయోడేటా ఫామ్ చూస్తున్న ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ ఒక స్లిప్ మీద ఏదో రాసి మిగిలిన ఇద్దరు సభ్యులకి చూపించాడు. ఆ ఇద్దరు తలలూపారు తమ ఆమోదం తెలుపుతూ. కుంచితపాదం గారు రాష్ట్ర స్థాయిలో మనకి చాలా సహాయం చేస్తున్నారు అన్నాడు చైర్మన్ మిగతా సభ్యులతో. మరే అన్నారు మిగతా సభ్యులు. ఇక నిన్ను అడగవలసినవేమీ లేవోయ్, నువ్వు వెళ్ళవచ్చు. ప్రమోషన్ వచ్చాక ఈ పరిసరాల్లో ఉంటావా, వేరెక్కడికైనా వెళ్తావా అన్నారు చైర్మన్. తను ఆశించిన ప్రశ్నలు రాకపోయేసరికి నిరుత్సాహపడ్డాడు మండూకువర్తన్రావు. మీ ఇష్టం అన్నాడు నీరసంగా. డోర్ తెరుచుకొని బయటకు రాగానే మిగిలిన అభ్యర్థులందరూ ఏం అడిగారు అంటూ మూకుమ్మడిగా దాడి చేశారు. ఏమీ అడగలేదని వాళ్ళని తప్పించుకొని బయటపడ్డాడు చిరాకుగా ముఖం పెట్టి. ఆ ముఖం చూస్తే తెలియడం లేదు ఇంటర్వ్యూ తగలెట్టినట్టున్నాడు అంటున్నారు వెనక నుండి ఎవరో. మండూకువర్తన్రావు మనసు మనసులో లేదు. ఈ ఇంటర్వ్యూ కోసం ఎంతగానో శ్రమించాడు. ప్రమోషన్ రావడం ఖాయమని తెలిసినా అతడికి సంతోషంగా లేదు. మామగారి పలుకుబడి తన ప్రమోషన్ సాధించడంలో తృప్తి మిగల్చకుండా చేసింది. ఆ మాటే భార్యతో అంటే, అదేమిటండి అలా ఫీల్ అయిపోతున్నారు, ఈ ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఎంతమంది ఎగబడడం లేదు సిఫార్సుల కోసం, అయినా మీరేమీ కోరి సిఫార్సు చేయించుకున్నారు కనుకనా, మా నాన్నగారు మీ వాళ్లకు ఉపకారం చేస్తున్నారు, దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఈ ప్రమోషన్ ఇచ్చారు అంతే అంది కుచల కుమారి. ఇది మామూలు విషయమేనని తేల్చేస్తూ, స్వయం ప్రతిభతో ప్రమోషన్ తెచ్చుకోవాలి కానీ ఎవరి పలుకుబడి వలన వచ్చిన ప్రమోషన్ ఏం తృప్తినిస్తుంది చెప్పు అన్నాడు మండూకవర్ధనరావు గుంభనంగా. అతడి వైపు విచిత్రంగా చూసింది కుచల కుమారి. అవును మరి, సిఫార్సుల నిచ్చెనలు పట్టుకొని ఎగిరిపోతున్న వాళ్లను, ఎదిగిపోతున్న వాళ్లను బ్రతక నేర్చిన వాళ్ళనిపించుకుంటూ ఉంటే, నిఖార్సైన స్వయం ప్రతిభతో నెగ్గుకు రావాలనుకునేవాళ్ళు బ్రతుకులు ఈడుస్తున్న వాళ్ళుగానే మిగిలిపోతున్నారు లోకం దృష్టిలో. తృప్తి కథలోని తరువాయి భాగాన్ని ఒక చిన్న విరామం తర్వాత విందామా? అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసి నేల పైన కథలే పలికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఆ రోజు హెడ్ ఆఫీస్ నుంచి మండూకవర్ధనరావు ప్రమోషన్ ఆర్డరు వచ్చింది. స్టాఫ్ అందరూ వచ్చి మండూకవర్ధనరావుని అభినందించారు. అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించాడు మండూకవర్ధనరావు. అతను మాత్రం ఉల్లాసంగా లేడు. బ్రాంచ్ కట్టేశాక ఇంటికి వెళ్లకుండా పార్కుకు వెళ్ళి కూర్చున్నాడు. పార్కులో అహోబలరావు మాస్టారు కనిపించారు. అతను రిటైర్డ్ టీచర్, పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకుకు వస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్లు అంటే మండూకవర్ధనరావుకి వల్లమాలిన గౌరవం. అందులో టీచర్లంటే మరీను. ఏం బాబు అదోలా ఉన్నావు, ఆయనే పలకరించారు. ఏం లేదు మాస్టారు, నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాడు ఎదురుగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ. దానికి సంతోషించాలి కానీ దిగులు పడతావు ఎందుకు, ప్రమోషన్ ఎలా వచ్చిందో చెప్పాడు. నీలోని అంతర్మథనం అర్థం చేసుకోగలను, కానీ నీ యోగ్యత బట్టే నీకు ఇచ్చుంటారు ప్రమోషన్, బాధపడకు, నువ్వు అన్ని విధాలా అర్హుడివి అన్నారు మాస్టారు మండూకవర్ధనరావుని మనసులోనే మెచ్చుకుంటూ. ఆ అబ్బాయిని చూడండి మాస్టారు అన్నాడు మండూకవర్ధనరావు ఎదుట జాడుబల్ల ఎక్కుతున్న 4 ఏళ్ల పిల్లాన్ని చూపిస్తూ. మాస్టారు అటువైపు చూశారు. ఆ అబ్బాయి కష్టపడుతూ నిచ్చెన ఎక్కుతున్నాడు. ఇంకా ఎక్కడానికి 2 మెట్లున్నాయి. ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కలేకపోతున్నాడు. ఆ పిల్లాడి తండ్రి కాబోలు 2 చేతులతో ఎత్తుకొని ఆ పిల్లాడిని చివరి మెట్టెక్కించి జారేలా చేశాడు. దానికి ఆ పిల్లాడు మారాన్ చేస్తున్నాడు. ఎందుకు ఎక్కించారంటూ ఈసారి ఎక్కించవద్దని చెప్పి తన మట్టుకు తనే మళ్ళీ ఎక్కటం ప్రారంభించి చివరి మెట్టెక్కి విజయగర్వంతో తండ్రిని చూశాడు. కేరింతలు కొడుతూ జారాడు. చూడండి మాస్టారు, ఆ పసివాడిలో ఎంత పట్టుదలుందో, తన మట్టుకు తానే ఎక్కినందుకు ఎంత సంబరపడిపోతున్నాడో. అటువంటి ఆనందం నాకు కావాలనుకున్నాను కానీ అలా జరగలేదు అన్నాడు మండూకవర్ధనరావు నిర్లిప్తంగా. మాస్టారు మండూకవర్ధనరావు భుజం తట్టి, బాధపడకు బాబు, అసలు ఈ కాలంలో ఉండవలసిన వాడివి కాదు నువ్వు అన్నారు. మండూకవర్ధనరావు పార్కు నుంచి ఇల్లు చేరుకునేసరికి చీకటి పడింది. నాన్నగారు వచ్చారండి అంది కుచలకుమారి గుమ్మంలో ఎదురై. ఏం బాబు బాగున్నావా, ప్రమోషన్ ఆర్డర్ వచ్చిందా అన్నారు మామగారు ఇంట్లోకి అడుగు పెట్టగానే. ఈరోజే వచ్చింది అన్నాడు మండూకవర్ధనరావు ఆయనకు ఎదురుగా కూర్చొని జోళ్ళు విప్పుకుంటూ. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. నా ప్రతిభతో వచ్చిన ప్రమోషన్ కాదు ఇది, మీ పలుకుబడి వలన వచ్చింది అన్నాడు మండూకవర్ధనరావు మామగారిని అప్రసన్నంగా చూస్తూ. విషయం అంతా అమ్మాయి చెప్పింది. నువ్వు నీ మనస్తత్వం చూసి నేనెప్పుడూ గర్వపడుతూ ఉంటాను. నిన్ను బాధ పెడుతూ నేనెందుకు సిఫార్సు చేస్తాను చెప్పు. ఏదో మాటల సందర్భంలో నీ ప్రమోషన్ ప్రస్తావన వచ్చింది ఆ మధ్య మీ జీఎం ఛాంబర్లో. మా వాడి పెర్ఫార్మెన్స్ చూసి ఇవ్వండి కానీ నన్ను చూసి మాత్రం వద్దు అని నిక్కచ్చిగా చెప్పాను అన్నారు కుంచితపాదం గారు. మరి ఇంటర్వ్యూలో ప్రశ్నలేవీ అడగనేలేదు అన్నాడు మండుకువర్ధనరావు అయోమయంగా ముఖం పెట్టి, దానికి కారణం చెప్తాను విను అన్నారు కుంచితపాదం గారు. కుతూహలంగా చూశాడు మండుకువర్ధనరావు. ఈ ప్రమోషన్కి 70 మార్కుల రాత పరీక్షకి, 30 మార్కులు ఇంటర్వ్యూకి ఉంటాయట. 2 మార్కులు జోడించి మెరిట్ ప్రకారం ప్రమోషన్ ఇస్తారట. నీకు రాత పరీక్షలో 70కి 68 వచ్చాయట. టాప్ మార్కు నీదే, నీ తర్వాత మార్కులు 43 అట. అంటే వ్యత్యాసం 25 మార్కులు అన్నమాట. ఇంటర్వ్యూలో 30కి 20 కంటే ఎక్కువ ఇవ్వరంట ఎవరికి. ఇంటర్వ్యూ మార్కులు కూడా రాత పరీక్షలో తెచ్చేసుకున్నావు నువ్వు. ఇంటర్వ్యూలో ఏమీ చెప్పకపోయినా మెరిట్ లిస్టులో నువ్వే టాప్లో ఉన్నావన్నారు. అందుకే నిన్నేమీ ప్రశ్నలు అడిగి ఉండరు. కాబట్టి ప్రమోషన్ నీ ప్రతిభ వలననే వచ్చింది, కానీ నా పలుకుబడి వలన వచ్చింది ఎంత మాత్రమూ కాదు అంటున్న మామగారి మాటలకి ప్రమోషన్ వచ్చిన తృప్తిని మొదటిసారిగా అనుభవించాడు మండుకువర్ధనరావు. చాలా బాగుంది కదండి కథ. నిజంగానే ఈ ప్రమోషన్ల వల్ల కొంతమంది ఉంటారు ఆఫీసులో మేనేజ్మెంట్ వాళ్ళని, అంటే ఈ ప్రమోషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళ పనులు చేసి పెడుతూ ఆ విధంగా, అంటే మేనేజ్మెంట్ వాళ్ళని బుట్టలో వేసుకొని ప్రమోషన్లు తెచ్చుకోవడం, ఇవన్నీ ఇలాంటి వాటి వల్ల వచ్చిన ప్రమోషన్ కన్నా మనము కష్టపడి పనిచేసి మనం తెచ్చుకున్న ప్రమోషన్లో ఉండే తృప్తి వీటిల్లో ఉండదు. అయితే ఈ తృప్తి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకి అయాచితంగా వచ్చే ఆ డబ్బులే వాళ్ళకి తృప్తినిస్తాయేమో. బహుశా వాళ్ళు ఎప్పటికీ మారరు, వీళ్ళు మారలేరు. కనుక గంగరాజు గారి కథల్లో మానవీయ విలువలు ఎక్కువ కనిపిస్తాయి మనకు అనడానికి కథ కూడా మరో ఉదాహరణ. నాకు చాలా నచ్చిన కథల్లో ఇదొకటి. మరి ఆలస్యం చేయకుండా తర్వాత కథలోకి వెళ్ళిపోదామా? తర్వాత కథ పేరు మహానుభావుడు. బాహ్య దృష్టితో తిలకించి మనుషులను అంచనా వేయడం ఎంత పొరపాటో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి విషయంలో మనం వినే ఉన్నాం. అటువంటి ఉదంతమే ఈ కథలో కూడా ఇమిడి ఉంది. అదేంటో మరి తెలుసుకుందామా? మహానుభావుడు. అన్నయ్యకి సుస్థిగా ఉందని తెలిసి శ్రీనగర్ వెళ్ళి తనకి స్వస్థత చేకూరే వరకు ఓ వారం రోజులుండి తిరుగు ప్రయాణమయ్యాను. శ్రీనగర్ నుండి జమ్మూకి బస్సులో సుదీర్ఘ ప్రయాణం. భోజనానికి బదులు బటోట్లో తీసుకున్న అలవాటు లేని రోటీ, పాలక్ పనీర్ కడుపులో వికారం కలిగిస్తున్నాయి. జమ్మూ స్టేషన్ చేరేసరికి రాత్రి 9 అయింది. హిమసాగర్ ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆదరా బాదరాగా ఎక్కేశాను. ఏసీ స్లీపర్ కోచ్లో సైడ్ అప్పర్ బర్త్ నాది. అప్పటికే లోయర్ బర్త్ మీద ఒక అతను కూర్చొని ఉన్నాడు. సూట్ కేస్ పై బర్త్ మీద పెట్టి అతనికి ఎదురుగా కూర్చున్నాను. కట్టెలు వేసి ఉండడం వలన మిగతా ప్రయాణికులతో ప్రమేయం లేకుండా ఎదురెదురుగా మేమిద్దరమే మిగిలాం. రైలు ప్రయాణాల్లో కొంతమంది ట్రైన్ ఎక్కి ఎక్కడంతోనే తమ సహ ప్రయాణికులతో పరిచయం కల్పించేసుకొని మాటల్లో పడిపోతారు. అలా చొరవ తీసుకొని ఇతరుల్ని పలకరించి పరిచయం పెంచుకునే స్వభావం కాదు నాది. అలాంటి పరిచయాలతో ఎంతవరకు వెళ్తున్నారు అంటూ మొదలై నా ప్రశ్నలు, పెళ్ళైందా, ఎంతమంది పిల్లలు, జీతం ఎంత వరకు వెళ్ళి వెగటు పుట్టిస్తాయి. అందుకే నాతో మాటలు పెంచుకోవడానికి ఇతరులకు అవకాశం ఇవ్వను. రైలు ప్రయాణాల్లో ఏ పుస్తకమో న్యూస్ పేపరో చదువుతూ కూర్చుంటాను. కూడా తెచ్చుకున్న పుస్తకాన్ని తెరవబోతూ ఎదురుగా కూర్చున్న వ్యక్తిని ఒకసారి పరికించాను. మాసిపోయిన ఖద్దరు లాల్చి, ధోవతి, చెదిరిన జుట్టు, ముడతలు పడిన ముఖం, అతడి వాలకం చూడగానే చిరాకు కలిగింది. ఈ మనిషి ఏసీ బోగి ఎక్కాడేమిటి అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది ఫ్రీడమ్ ఫైటర్ అయి ఉంటాడని. రైల్వేలో పనిచేసే మిత్రుడు ఒకసారి చెప్తే తెలిసింది. ఫ్రీడమ్ ఫైటర్ల పట్ల గౌరవంతో రైల్వే వారు మంజూరు చేసిన రైల్వే పాసులు 90% దుర్వినియోగం అవుతున్నాయట. ఎలాగంటే ఎవరైనా ఏదో దూర ప్రదేశం వెళ్ళాలనుకుంటే ఓ ఫ్రీడమ్ ఫైటర్ని మంచి చేసుకొని ఆయన్ని వెంటేసుకొని తాము అటెండెంట్గా మారిపోయి అంచక్క ఏసీలో ప్రయాణం చేసుకుని వచ్చేస్తున్నారట. మీరు ఎంతవరకు వెళ్తున్నారు? గాంధీ కళ్ళజోడు ముక్కు మధ్యకు జారి ఉండగా ఫ్రేమ్ మీద నుండి నన్ను చూస్తూ అడిగాడు. చేతిలో తెలుగు పుస్తకం ఉండడం వలన తెలుగువాడినని గ్రహించి ఉండొచ్చు. ఒకసారి తలెత్తి అతని వైపు చూసి విజయవాడ అన్నాను ముక్తసరిగా. కాస్త అణుకువగా చెప్తే ఇంకా ఏమైనా ప్రశ్నలు వేస్తాడేమోనని అంతటితో సంభాషణ తుంచేయాలని నా ఉద్దేశం. నేను ముభావంగా ఉండడం గమనించి అతను మరేమీ అడగలేదు. ట్రైన్ కదిలింది. నేను పుస్తకం చదువుకోవడంలో పడ్డాను. మధ్య మధ్యలో అతన్ని గమనిస్తున్నాను. కొంతసేపు అయ్యాక అతను తన సీటు కింద నుండి ఒక పెద్ద గుడ్డ సంచి తీసి ముందు పెట్టుకున్నాడు. పూర్తిగా మాసిపోయి చురుగులతో ఉన్న ఆ సంచిని చూస్తుంటే కడుపులో వికారం ఎక్కువైంది. టీసీ వచ్చాక రిక్వెస్ట్ చేసి మరో బెత్తుకి మారిపోవాలనుకుని నిశ్చయించుకొని అతడు చెకింగ్కి వచ్చే వరకు కూర్చోవాలనే నిశ్చయించుకున్నాను. సంచిలోంచి స్టీల్ గ్లాస్ ఒకటి, ఒక సీసా, ఒక ఫ్లాస్కు బయటికి తీసి గ్లాసులో ఏదో కలుపుకొని తాగేసి గ్లాసు కడిగి తెచ్చుకొని సంచిలో పెట్టుకొని సంచిని మళ్ళా ఎదుటి సీటు కిందకి సర్దుకుని కూర్చున్నాడు. మహానుభావుడు కథలోని తర్వాయి భాగం వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 to 5:30 వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మహానుభావుడు కథ తర్వాయి భాగం విందామా? హాయిగా ప్రయాణం చేయాలనుకుని వేలకి వేలు పోసి టికెట్ కొనుక్కొని రైలెక్కితే యావగింపు కలిగించే ఇటువంటి మనుషులతో ప్రయాణం నరకప్రాయమే. నాలో నేనే విసుక్కున్నాను. కొంతసేపటికి టీసీ వచ్చాడు. ఇంకేవీ బెర్తులు ఖాళీ లేవన్నాడు. ఇక చేసేదేమీ లేక ఫైబర్ తెక్కి నిద్రకు ఉపక్రమించాను. కడుపులో వికారం, ఒళ్ళంతా నొప్పులు, అలసట నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. సైడ్ లైట్ ఆన్ చేసుకొని పుస్తకం తీశాను చదువుదామనుకుని. హఠాత్తుగా ఒంట్లో ఏదో నిస్సత్తువ ప్రవేశించినట్టు అనిపించింది. కాళ్ళు విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. తల భారంగా ఉంది. లైట్ తీసేసి కళ్ళు మూసుకున్నాను. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. విపరీతమైన దాహం, చలి, నోరు పూర్తిగా ఎండిపోయినట్టు అనిపించింది. సందేహం లేదు, జ్వరం వచ్చేసింది. హడావిడిగా ట్రైన్ ఎక్కేయడం వలన నీళ్ల బాటిల్ కొనుక్కోలేదు. లేచి కూర్చోడానికి కూడా వీలు లేని నీరసం. అప్పుడే కింద బెర్త్ మీదున్న పెద్ద ఆయన కూడా లేచాడు బాత్రూంకి వెళ్ళడానికి కాబోలు. రాత్రంతా మూలుగుతున్నారు, జ్వరం వచ్చిందా? నా పక్కన నిలబడి అడిగాడు. అవునండి, ఎక్కువగానే ఉన్నట్టుంది అన్నాను నీరసంగా. అయ్యో అలాగా, ఉండండి చూస్తాను. అని నా నుదుటి మీద అరచేయి వేసి ఒళ్ళు కాలిపోతోంది కాస్త ఆందోళనగా అన్నాడు. తనకేమీ సంబంధం లేనట్టు సన్నటి శబ్దం చేసుకుంటూ ట్రైన్ సాగిపోతోంది. మా బోగి అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మధ్య మధ్యలో ఒకరిద్దరు గురకలు ట్రైన్ శబ్దంలో పోటీ పడుతూ వినిపిస్తున్నాయి. నా దగ్గర క్రోసిన్ బిళ్ళలున్నాయి, ఒకటి వేసుకొని కాసిని మంచినీళ్ళు తాగుతారా? పెద్దాయన మాటలు అమృత తుల్యంగా అనిపించాయి. దాహంతో గొంతుక పూర్తిగా ఎండిపోయింది. ముందు కాసిని నీళ్ళు ఇవ్వండి, నూతిలోంచి వెలువడినట్టున్నాయి నా మాటలు. గ్లాసుతో నీళ్ళిచ్చాడు. గ్లాసుడు నీళ్లు తాగాక వంటికి కాస్త స్థిమితం కలిగింది. అంతవరకు నేను అసహ్యించుకున్న ఆ పెద్దాయన పరమాత్మలా కనిపించాడు. సాటి మనిషిలోని ఔన్నత్యాన్ని గుర్తించకుండా అతని బాహ్యస్థితిని చూసి చిరాకు పడ్డ నా కుసంస్కారానికి సిగ్గుపడ్డాను. ఈ హార్లిక్స్ తాగండి, మాత్ర కూడా ఇస్తాను అంటూ హార్లిక్స్తో ఉన్న వేడి స్టీల్ గ్లాస్ అందించాడు. జ్వరం వలన భారంగా ఉన్న నా కళ్ళు అతడు నా పట్ల చూపే ఆదరణకి చెమ్మగిల్లాయి. హార్లిక్స్ తాగి మాత్ర వేసుకొని పడుకున్నాను మెడ వరకు రగ్గు కప్పుకొని. ఇప్పుడు ఎలా ఉంది? తన బెర్త్ మీద పడుకోబోతూ లేచి వచ్చి అడిగాడు అతను కొంతసేపు అయ్యాక. పర్వాలేదు మాస్టారు, మీకు చాలా శ్రమ కలిగించాను అని మాత్రం అనగలిగాను. నిజానికి అతని కాళ్ళ మీద పడి క్షమించండి మాస్టారు అనాలనుంది. కాస్త కాళ్ళు పట్టనా, త్వరగా నిద్రపడుతుంది అన్నాడు అతను. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏమిటి పెద్ద ఆయన వాత్సల్యం? ఇతనెవరు, నేనెవర్ని? అతని వయసు ఏమిటి, నా వయసు ఏమిటి? నేను పైబర్త్ మీద పడుకుంటే అతను నిలబడే కాళ్ళు పడతానంటున్నాడు అనడం ఏమిటి? రెండు కాళ్ళు సున్నితంగా పడుతున్నాడు. వద్దు మాస్టారు, మీరు పెద్దవారు, మీరు నా కాళ్ళు పట్టడం ఏమిటి? పర్వాలేదు రండి, ఓ 5 నిమిషాలు ఇలా పడితే నిద్ర పడుతుంది, నిద్రలో అంతా సర్దుకుంటుంది అన్నాడు అతను. ఆయన అలా నెమ్మదిగా కాళ్ళు పడుతూ ఉండగా నాకు తెలియకుండానే నిద్రలోకి జారాను కాసేపటికి. ఉదయం లేచేసరికి 8 అవుతోంది. గాలి వాన వెలసిన తర్వాత వాతావరణంలా అనిపించింది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కాస్త నీరసంగా ఉన్నా పూర్తి స్వస్థత చేకూరినట్టే. బెర్త్ దిగి ముఖం కడుక్కున్నాను. పెద్ద ఆయన చిరునవ్వుతో పలకరించి కాళ్ళు ముడుచుకున్నాడు ఎదురుగా కూర్చోవడానికి నాకు వీలు కల్పిస్తూ. ఆయనకు ఎదురుగా కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంది. రాత్రి అతని పట్ల నేను ప్రవర్తించిన తీరు, అతను నాకు చేసిన సేవ పదే పదే గుర్తొచ్చి తలదించుకునేలా చేస్తున్నాయి. ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తుంటే అతను వారించి తను బ్రేక్ఫాస్ట్ చేసేసానన్నాడు. కొంతసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత కాస్త నీరసంగా ఉండడం వలన నా బర్త్ మీదకు చేరుకొని కళ్ళు మూసుకున్నాను. క్రింద కూర్చున్న పెద్ద ఆయనే కళ్ళలో మెదులుతున్నాడు. ఆయనను దూషించడం కానీ కసురుకోవడం కానీ నేను చెయ్యలేదు, కానీ ఏదో తప్పు చేశాననే భావన వెంటాడుతూనే ఉంది. మధ్యాహ్నం ఢిల్లీ స్టేషన్ సమీపిస్తూ ఉండడంతో కంపార్ట్మెంట్లో రేగిన కలకలానికి తెలివి వచ్చింది. దిగవలసిన వాళ్ళు హడావిడిగా సామాన్లు డోర్ దగ్గరికి చేరుస్తున్నారు. నేను బర్త్ పైనుండి క్రిందకు దిగేసరికి పెద్ద ఆయన కూడా ఢిల్లీలో దిగడానికి సన్నద్ధుడై ఉన్నట్టు అనిపించింది. ఢిల్లీలో దిగిపోతారా అని అడిగాను. అవునన్నట్టు తలూపాడు చిన్నగా నవ్వి. ఢిల్లీలోనే ఉంటున్నారా అన్నాను ఆయనకు ఎదురుగా కూర్చుంటూ. లేదు, వార్తాలో అన్నాడు. జమ్మూలో మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? నేను బ్రహ్మచారిని, నాకు పిల్లలేమిటి అని నవ్వాడు. మరి జమ్మూ ఎందుకు వెళ్ళారు అన్నాడు. అన్నాను, నేను రాసిన పుస్తకాన్ని నిన్న ప్రధాని జమ్మూలో ఆవిష్కరించారు. వారి ఆహ్వానం మీదనే జమ్మూ వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రి ఢిల్లీలో ఉండి రేపు వార్తా వెళ్ళిపోతాను అతను అంటుండగానే ఢిల్లీ స్టేషన్ వచ్చేసింది. మీ పట్ల ప్రదర్శించిన నిరసన భావానికి నన్ను క్షమించండి అందామనుకుంటున్న మాటలు నోట్లోనే ఉండిపోయాయి. ఇదిగో నిన్న మన ప్రధాని ఆవిష్కరించిన పుస్తకం, ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోండి అని సంచిలోంచి ఒక పుస్తకాన్ని తీసిచ్చి లేచి నిలబడ్డాడు. మహాత్మునితో నా అనుభవాలు అనే పుస్తకం అది. ఇంతలో బిలబిలమంటూ ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు, వారి వెనుక గాంధీ టోపీలు ధరించిన నలుగురు పెద్ద మనుషులు మాకెదురుగా వచ్చి నిలబడి పెద్ద ఆయనకి దండం పెట్టి ఆయన సామానులు చేతబుచ్చుకున్నారు. ఆయన నా దగ్గర విట్కోలు తీసుకొని దిగిపోయాడు. వెనకనే నేను దిగాను. ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఓ టోపీ మనిషిని పక్కకు పిలిచి మెల్లగా అడిగాను. రాష్ట్రపతి భవన్కి. ఈరోజు ఆయన రాష్ట్రపతికి అతిథి అనేసి పరుగులాంటి నడకతో వాళ్ళని అనుసరించాడు అతను. పెద్ద ఆయన పుస్తకం ప్లాట్ఫారం మీద నిలబడే తెరిచాను. అందులో ఆయన గాంధీ గారితోనూ, నెహ్రూ గారితోనూ, ఇతర నాయకులతోనూ తీయించుకున్న ఫోటోలున్నాయి. ఒక ఫోటో చూడగానే నాలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. గాంధీగారి కాళ్ళు పడుతూ కూర్చున్నారాయన. వారిద్దరి పక్కనే పట్టాభి సీతారామయ్య గారు ఏదో రాసుకుంటూ కూర్చొని ఉన్నారు. మహాత్ముడు విజయవాడ విచ్చేసినప్పుడు రచయిత ఇంట్లో బస చేసిన సందర్భంలో రచయితతోనూ, పట్టాభి సీతారామయ్యతోనూ అని రాసి ఉంది ఫోటో అడుగు భాగంలో. మహాత్ముని కాళ్ళు పట్టిన చేతులతోన నేను సపర్యలు చేయించుకున్నాను. కాళ్ళ క్రింద భూమి కంపించినట్టు అనిపించింది. ఒక్కసారి ఆ మహానుభావుని పాదాలు స్పృశించాలనుకున్నాను. అప్పటికే జనసందోహంలో ఆయన కనుమరుగయ్యారు. ఒక చచ్చు పుస్తకాన్ని చచ్చీచడి ప్రచురించుకొని ఆర్భాటంగా ఆవిష్కరించుకొని కాలర్ ఎగరేసుకుంటున్న నేటి తరం వాళ్ళకి ఒక మహత్తర గ్రంథాన్ని రచించి చెక్కు చెదరని నిండుతనం, సేవాభావం మూర్తీభవించిన ఆ మహానుభావునికి గల వ్యత్యాసం బేరీజు వేయడానికి ప్రయత్నిస్తూ నా సీటులో కూలబడ్డాను. ఖాళీగా ఉన్న ఎదుటి సీటుని అరిచేతితో తడిమి కళ్ళకు అద్దుకున్నాను. ఇది మిత్రులు మహానుభావుడు కథ. ఈ కథ విధి విలాసం మాసపత్రికలో 2004 ఫిబ్రవరి నెలలో ప్రచురింపబడింది. కాగా ముందు చదివిన తృప్తి అనే కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 12/12/2002 ప్రచురితమైంది. తర్వాత కథ వినే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు మైండ్ మీడియా.
హాయ్, నేను మీ మనీష్ శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయం.
పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీ ఎంఎస్సి గంగరాజు గారు రచించిన కథల్లో ఆఖరి కథ కాదంబరి అనే కథను విందామా. చరిత్రకెక్కని ఓ చారిత్రక కథ అంటారు రచయిత తమాషాగా. తన కథకి సాధికారత కోసం కొన్ని చారిత్రక ఘట్టాలను ఓటంకిస్తారు. ఆనాడు వాడుకలో ఉన్న ప్రాకృత గీతం కూడా ఒకటి ఓటంకిస్తారు. తన కాల్పనిక ఘట్టాలను పాఠకులకు యథార్థాలుగా భావించేలా చేయాలని రచయిత చేసిన ప్రయత్నం అత్యంత శ్లాఘనీయం. మీరే గమనించి చూడండి. మరి వినేద్దామా కాదంబరి కథని. గ్రామదేవత మారియ్యదేవి ఉత్సవాలతో శోభాయమానంగా అలంకరించబడింది. స్థానేశ్వరపురం ఉత్సవ పరిసమాప్తి ఆ రోజు. జనసందోహం మేళతాళాలు ధ్వనింపజేస్తూ తరలి వెళ్తున్నారు మారియ్యదేవి ఆలయానికి. స్త్రీ పురుషులు భక్తి పారవశ్యంతో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా చిందులేస్తున్నారు. ఓ గుంపులో ఓ యువకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. విశాలమైన ఛాతీ, బలిష్టమైన బాహువులు, మృగరాజు మధ్యమము వంటి కటి ప్రదేశము, పటిష్టమైన ఊరువులు గల దేహ దారుఢ్యముతో మధ్యాహ్న ట్రెండ్ చిరు చెమటతో నిగనిగలాడుతున్నాడు. వాయిద్యానికి అనుగుణంగా పడుతున్న అతని పద ఘట్టనలకి భూమి కంపించిపోతున్నట్టుంది. గాయకుడి ప్రాకృత పదాలు ఉద్రేకభరితంగా కొనసాగుతున్నాయి. జహిరసియ సింగాయ ఉద్ధరీయ కందాయి, భైదండ ధక్కవియ కోదండ దంచాయి. గుంపులో ఉన్న కాదంబరి ఆ యువకుని ఊర్జస్విత రూపానికి అచ్చరు వందుతూ విశాల నేత్రాలతో అతన్ని వీక్షిస్తోంది. ఆమె మానస చోరుడు, చిత్రసేన నామధేయుడు ఆ యువకుడు. చనుకప్పు తొలగి కంచుకాన్ని పికలించుకొని ఉబికివచ్చు ఉరోజ సంపదను పొదలిపుచ్చు ఇంగితము కూడా స్ఫురించదు తన్మయత్వంలో మునిగి ఉన్న ఆ మోహనాంగికి. జనమంతా భక్తి పారవస్యంతో చిందులు వేస్తున్నారు. ఆమెది భక్తి పారవస్యం కాదు, మోహపారవస్యం. పురుష స్పర్శ ఎరుగని ఆ ముద్రాలు మోహాత్రేకంతో ఓలలాడడం ప్రకృతి ప్రసాదిత ప్రతిస్పందన. గడియద్ద చలచీరి యాయంద జాలాయి, కరికథియ విప్పుర్య కత్తియ కవాలాయి, పాయడి అణియ గురున్వారుఢలింగాయి, కులఘోషమయభమ్ము పచ్చాయి మంగాయి. చిత్రసేనుడి చిందులను అదే సమయంలో వేరొక ఇందువదన కూడా వీక్షిస్తోంది తమకంతో. తన ముఖాన్ని చేలాంచలంతో చాటు చేసుకుంది. ఆమె రాకుమారి రాజశ్రీ. యవ్వనమంతా నిస్సారంగా నిరుపయోగంగా గడిచిపోతోంది. సాధారణ పడతిలో జనసందోహంలో కలిసి మెసలుట ఆమెకు సంభవం కాదు. ముద్దా విశేషేణ దూరన్నమంతాయి, పయఘఘరోలీహ ఘవఘవంతాయి, కవకహక హంతాయి పలిహోర వేసాయి, ముక్కట్టు హాసాయి ఘంపడియ కేసాయి, బలిహలియ భేయాయి కౌలాయి మిలియాయి, కీలంతి డడ్డరియ అట్టంగ వలియాయి. దేవాలయం సమీపిస్తుండటంతో గుంపులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. గాయకుడితో పాటు గుంపులోని జనం, వారితో పాటు కాదంబరి, రాకుమారి రాజశ్రీ కూడా శృతి కలుపుతున్నారు మెల్లగా. జహికరడ పడహాయి వజ్జంతి వజ్జాయి, ఇట్టాయి మిట్టాయి పిజ్జంతి మజ్జాయి, మారీయ దేవియే దేవాలయే తమ్మి. కాదంబరి వెనుకనే అనుసరిస్తూ వస్తున్న ఓ నడి వయస్కుడు జారి పడబోతున్న ఆమెను వెనుక నుండి పొదివి పట్టుకొని ఆమె కళ్ళలోకి చిలిపిగా చూశాడు. సిగ్గుపడి పయ్యద సరిచేసుకొని వెనుదిరిగి అతడిని నిశితంగా చూసింది. మోహాతిశయంతో తననే వీక్షిస్తున్నాడు. ఎవరో కాముకుడు అనుకుని అతనిని విదిలించుకొని ప్రియుని సమీపానికి చేరింది. ఆదిత్య ప్రతాప శౌర్యవంతుడు, శీలాదిత్య బిరుదాంకితుడు, ఆ దేశ సార్వభౌముడు అయిన హర్షవర్ధన చక్రవర్తి అజ్ఞాత వేషధారణలో ఉన్నాడనే విషయం ఆమెకు అవగతం కాలేదు. దేవిని దర్శించుకున్న తర్వాత అజ్ఞాత వేషధారణలో ఉన్న సార్వభౌముడు, విశ్వస్త రాకుమారి విడివిడిగా వారి వారి మందిరాలకు ప్రస్థానం చేశారు. మహారాణి మహాశ్వేతాదేవి పుట్టినిల్లు పారసీక దేశానికి చని మాసము పైనే అయింది. నిశీతులు నిస్సారంగా గోచరిస్తున్నాయి చక్రవర్తికి. అసంపూర్ణముగా పడి ఉన్న రత్నావళి నాటికను సంపూర్ణము చేయదలిచి మేజా వద్దకు నడిచాడు ఆ రాత్రి. నాటిక ఇతివృత్తము ప్రియదర్శిక ప్రేమ కథ. కాదంబరిలోని అందాలు మదిలో తారాడగా ప్రియదర్శిక అంగాంగ వర్ణనలు అతి మనోహరంగా తాళపత్రాలపై గ్రంథస్థం చేశాడు. నాటిక పూర్తయింది. మనసంతా కన్య కాదంబరి నిండిపోయింది. మేను వశం తప్పుతోంది. గంటాన్ని గిరవాటు వేసి పాన్పు చేరాడు. అతని మదిలో ఓ దృఢమైన భావవీచిక పారాడింది. తాను సార్వభౌముడు, కాదంబరిని ముద్దుల భార్యగా చేపట్టినచో అభ్యంతరపరచువారెవరు? మహారాణి కూడా అంగీకరించవలసినదే కదా. ప్రతీహారిని పిలిచి కాదంబరి తల్లిదండ్రులను తక్షణమే తోడ్కొని రావలసినదిగా ఆదేశించాడు. తదనంతరం ఆమె తలుపులలో తేలియాడసాగాడు. రాకుమారి రాజశ్రీ తన మందిరంలో విరహ వేదనతో విలవిలలాడిపోతోంది. చిత్రసేనుడు ఆమెకు బాల్యంలో గురుకులంలో సహపాఠి. నేడు యవ్వనంలో మిసమిసలాడుతున్న అతని రూపాన్ని చూసిన దగ్గర నుండి తనూలత అతని పొందు కోరుతోంది. 20 ఏళ్ల ప్రాయంలో విశ్వస్తగా పుట్టినిల్లు చేరింది. యవ్వనమంతా అడవి కాచిన వెన్నెలే అవుతోంది. శశాంకుని చేతిలో నాడు భర్తతో పాటు తనకు మానం సంభవించి ఉండిన ఇప్పుడు పడుతున్న వ్యథ తప్పేను కదా. చిత్రసేనుడితో వివాహము సంభవము కాదు. సోదరుడు అంగీకరించడు, పరివారము అంగీకరించదు. అతడిని తన అంతఃపుర రక్షకునిగా నియోగించుట ఎవ్వరకునూ అభ్యంతరము కాకుండును. తన అంతరంగాన్ని ఆకలింపు చేసుకొని సోదరుడు ఈ ఏర్పాటుకు సమ్మతించును. భగవంతుడా, క్షుధార్తికి మించినది కదా ఈ మోహార్తి. ముంచుకొస్తున్న ముప్పు అవగతమైంది కాదంబరి చిత్రసేనులకు. రాజ్యాన్ని వీడి ఆ రాత్రికే దూరప్రాంతానికి పోదలిచారు తొలుత. చిత్రసేనుడు మారియదేవి భక్తుడు బలశాలి మాత్రమే కాదు, దేశాలి కూడా. కామరూపం మొదలుకొని సౌరాష్ట్ర హిమాలయాలు మొదలుకొని వింధ్యాచలం వరకు విస్తరించి ఉన్న విశాలమైన హర్షవర్ధనుని సామ్రాజ్యం నుండి తప్పించుకొని వెళ్ళడం సాధ్యం కాదు. తనకు శిరచ్ఛేదం తప్పదు, తెగించి ఓ నిర్ణయానికి వచ్చాడు. కాదంబరి సంతోషంగా తల పంకించింది. ఆ రాత్రి మారియదేవి ఆలయంలో మాలలు మార్చుకొని కాదంబరి చిత్రసేనులు దంపతులయ్యారు. దినమంతా భక్తులనర్చిన ధూపదీపాలతో సంతుష్టురాలైన దేవి ప్రసన్నంగా గోచరమైంది ఆ నవదంపతులకు. అఖండ కాంతులతో ఆలయం భాసిల్లుతోంది. మారియదేవియే దేవాలయే తమ్మి, ఆ దినమంతా భక్తులు చేసిన నినాదాలు ఆలయ కుహరాలలో ప్రతిధ్వనిస్తున్నట్టే అనిపిస్తున్నాయి. నవనవోన్మేషిత రూహలలో విహరిస్తున్న ఆ జంటకి రక్షించే భారం నీదే తల్లి, భక్తితో మొక్కుకున్నారు. మారియదేవి అభయహస్తంతో చిరునవ్వు చిందిస్తున్నట్టే తోచింది వారికి. అనంతరం ఆ నిశీధిలోనే ఒక నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. భయకంపిత తనువులు రెండు మోహపారవస్యంలో ఒకదానికొకటి పెనవేసుకున్నాయి. వసంత కోకిలలు కూజితాలు వారి కర్ణపుటాల్లో సోకుతున్నాయి. దశమినాటి చందమామ వారికి శుభకామనలు తెలిపి పశ్చిమాద్రిపై ఒరిగిపోతున్నాడు. కాదంబరి కావ్యకన్యకే అయ్యింది. వెన్నెల మసగబారితే ఆ ముద్దరాలి మోము కాంచలేననుకొని ఆమె ముఖాన్ని అరిచేతులలో బంధించి వెన్నెల వెలుగులో తమకంతో వీక్షించసాగాడు చిత్రసేనుడు. అదురుతున్న ఆమె అధరాలను ఆగి ఆగి చుంబిస్తున్నాడు. ప్రేమాతిరేక సంజనిత భావ పరంపరతో అతని నయనాలు అశ్రుపూరితమవుతున్నాయి. ఆమె కోమల హస్తాలు దృఢ శృంఖలలా అతన్ని పెనవేసుకున్నాయి. శితకరుడు సిగ్గుపడుతూ సెలవు తీసుకున్నాడు. అలసి సొలసిన తనువులు రెండు ఆదమరిచి విశ్రమించాయి. తెలతెలవారుతోంది. దూరంగా హాహాకారాలు వినవస్తున్నాయి. ఉలికిపడి లేచి కూర్చున్నారు మంచపైన నవదంపతులు. రాజభటులు తమ ఉనికిని గమనించారని ఇద్దరి మనసులలో భయాందోళనలు పడచూపాయి. అతని నుండి తనని వేరు చేయబోతున్నారనే తలంపుతో చిత్రసేనుణ్ణి హత్తుకుపోయింది కాదంబరి. అతడిలో కూడా దిగులు ప్రారంభమైంది. రాచరిక దౌర్జన్యం ముందు ఎంతటి వీరుడైనా నిర్వీర్యుడే కదా. ఎదపైన భయకంపితురాలైన నెచ్చెలి నిశ్చేష్టురాలై ఉండగా కళ్ళు మూసుకొని మారియదేవిని ప్రార్థించాడు. అభయహస్తంతో ఆమె అతడి మనసులో సాక్షాత్కరించింది. హాహాకారాలు చేరువయ్యాయి. సందేహం లేదు, రాజభటులు తమను సమీపించారు. చుట్టూ పరికించి చూశాడు. కకావికలంగా భటులు పరుగులు పెడుతున్నారు. అతడిలో అంతవరకు పారాడిన భయవీచికలు మాయమవుతున్నాయి. క్రమక్రమంగా రాజభటులు పరుగులు తీస్తున్నది తమ కోసం కాదని గ్రహించగలిగాడు. కాదంబరిని సున్నితంగా తట్టి ఆమె కళ్ళలోకి చిలిపిగా చూశాడు. ప్రమాదం ముంచుకొస్తూ ఉంటే ఇతనిలో ఈ చిలిపితనమేమిటి, విస్తుపోయింది కాదంబరి. రాజభటులు తిరుగాడుతున్నది తమ కోసం కాదని సుస్పష్టమైంది అతనికి. మెల్లగా మంచెదిగాడు ఆమెకు ధైర్యం చెప్పి. భటులను సమీపించి వారి పరుగులకు కారణమడిగాడు. భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతూ వారినే గమనిస్తోంది కాదంబరి మంచపైన కూర్చుని. రాజ్యముపై రెండవ పులకేసి దండెత్తి వచ్చాడు. సగం సామ్రాజ్యాన్ని అప్పుడే చేజిక్కించుకున్నాడు. చక్రవర్తి ఆపదలో ఉన్నాడు. రాకుమారి బందీ అయ్యింది అనేసి రాజభటులు ఉరుకులు పరుగులతో నిష్క్రమించారు. వారి మాటలు కాదంబరి కూడా ఆలకించింది. సామ్రాజ్యంపై శత్రువుల దండయాత్రయ్యా, ఏమిటి విపరీతం, మంచపైకి తిరిగి వచ్చిన చిత్రసేనుడితో అంది. ఆందోళన వలదు, ఇవి మారియదేవి మనపై కురిపించిన కృపాకరుణలే కానీ ప్రళయం కాదు అన్నాడు నిబ్బరంగా. శత్రురాజులు రాజ్యాన్ని కబళిస్తూ ఉంటే భయం వలదంటారేమిటి స్వామి, అమాయకంగా అడిగింది ప్రియుని. దావానలం అరణ్యాన్ని దగ్ధం చేస్తున్నా కలుగులోని మూషికానికి ప్రమాదం వాటిల్లదు. దండయాత్రలు దురాక్రమణలు దండప్రమాణ ప్రణామాలు పెట్టించుకునే ప్రభువులకు మాత్రమే చెల్లు. మనలాంటి సామాన్యులకు ఎవరు ఏలికైనను ఒకటే, చక్రవర్తి మన పట్ల వనరించబోయిన దురాగతానికి మారీయదేవి ఆగ్రహించింది. హర్ష సామ్రాజ్యం పతనమవుతోంది, మన ప్రణయ సామ్రాజ్యం ఇక అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అన్నాడు చిత్రసేనుడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. హర్షవర్ధనుని పతనం ఆ రోజునే చరిత్రలో చోటు చేసుకుంది. చాళుక్య రాజుల హస్తగతమైంది సామ్రాజ్యం. చరిత్రకక్కని కాదంబరి చిత్రసేనుల ప్రణయ సామ్రాజ్యం ప్రతిష్ఠితమైంది ఆనాడే. ఇది మిత్రులు కాదంబరి కథ. ఈ కథ విధి విలాసం మాసపత్రికలో ప్రచురించబడింది. నేను ఈ కథ చదివే ముందర ఒక మాట అన్నాను, ఎంఎస్సి గంగరాజు గారు రచించిన కథా సంపుటిలోని ఆఖరి కథ ఇది అని. ఈ కథతో, ఈ వారంతో శ్రీ ఎంఎస్వి గంగరాజు గారి కథలు పూర్తయ్యాయి. వచ్చే వారం మరొక రచయిత లేదా రచయిత్రి కథలతో మీ ముందుంటాను. తర్వాత ఎంఎస్వి గంగరాజు గారి కథలు మళ్ళీ ఏమైనా వారు ఇస్తే నాకు చదవమని మళ్ళీ మధ్యలో వారి కథలు కూడా చదువుతూ ఉంటాను. వచ్చే వారం ఎవరి కథలు చదవబోతున్నాను అనేది కొంతవరకు మిమ్మల్ని సస్పెన్స్లో ఉంచుదాం అనుకుంటున్నాను. మీరేమాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఒక పేరున్న రచనలే, పేరున్న రచయిత రచయిత్రి రాసిన రచనలే మీ ముందుకి వస్తున్నాయి. కనుక ఎదురు చూస్తూ ఉండండి, వచ్చేవారం తప్పకుండా వినండి, అస్సలు మిస్ అవ్వద్దు. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. ఈ కథలు నాకు చదవడానికి ఇచ్చిన మైండ్ మీడియా వారికి, అలాగే ముఖ్యంగా శ్రీ ఎంఎస్సి గంగరాజు గారికి, వీరిని నేను అన్నయ్య అని పిలుస్తాను. ఇప్పటివరకు నేను మీకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపించింది. కనుక గంగరాజు అన్నయ్య గారికి కూడా చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కథా సంపుటికి ముఖచిత్రం వేసింది ప్రముఖ రచయిత్ర అయినటువంటి శ్రీమతి మన్నెం శారద గారు. ఇది ఈ కథా సంపుటికి ఉన్న మరొక విశేషం. గంగరాజు గారు రచనలు ఈ సరళమైన భాషలో రచనలే కాదు, పద్యాలు కూడా చాలా బాగా రాస్తారు. వారి పద్యాలంటే నాకు చాలా ఇష్టం. కనుక మీరు వీలైతే వారి పద్యాలు అవి కూడా ఉన్నాయి, పుస్తకాలు దొరికితే చదవండి. మరి మీ అందరికీ ఈ వారం అక్షరాల పూదోట కార్యక్రమం నచ్చిందని అనుకుంటున్నాను. నమస్సులు తెలియజేసుకుంటూ ఈ వారం కార్యక్రమానికి స్వస్తి పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం September 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.